ఇప్పుడు మీకోసం ఆర్జే అశ్విని గారి యువతరంగం కార్యక్రమం సెప్టెంబర్ 7, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Shrotalaku namaskaram. Busy schedule tarvata Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం వారు సమర్పిస్తున్న యువతరంగం కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే అశ్విని పెంబరాజు. సోమవారం అంతా బిజీ బిజీగా గడిచిపోయింది కదండి. అయితే సాయంత్రం మనం యథాలాపంగా మనం చెప్పుకున్న యువతరంగం కార్యక్రమంలో కబుర్లు వస్తే, ఇవాళ ఫస్ట్ మేము మీతో మాట్లాడాలనుకున్న విషయం జ్ఞాపక శక్తి అండి. ఒకప్పుడు మన వయసు మళ్ళిన వాళ్ళకి మాత్రం శరీరతత్వం వల్ల లేకపోతే శరీర రుగ్మతల వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి తగ్గిపోయేది, కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మరపు అనేది ఒక జాడ్యంలాగా తయారైందండి. ఎవరిని అడిగినా సరే అయ్యో మర్చిపోయాను, భలే భలే మగాడి పోయి సినిమాలో నానిలాగా ఈ మరపు అనేది అందరికీ ఇది ఒక జాడ్యంలాగా అయిపోయిందండి. ఇది ఎందుకు ఇంత బాగా అయిపోయింది అంటే, బ్రెయిన్కి తగినంత పని తగినంత శ్రమ మనం ఇవ్వట్లేదు కాబట్టి దానికి క్యాలిక్యులేటర్లని, సెల్ ఫోన్లని, కంప్యూటర్లని, ఆర్గనైజర్స్ అని, మెమరీ టెక్నిక్స్ అని, మెమరీ ఎక్విప్మెంట్స్ అని చెప్పేసి రిమైండర్స్ అని పెట్టుకొని మెదడుకి ఇవ్వాల్సినంత ఎక్సర్సైజ్, ఇవ్వాల్సినంత పని మనం ఇవ్వట్లేదు కాబట్టి ఏమవుతుందంటే, అబ్బా ఇది మంది కాదులే సబ్జెక్ట్ అని చెప్పి బ్రెయిన్ కూడా దాని పని చేయటం మానేస్తుందండి. కాబట్టి మనం అంతటా మనం డెవలప్ చేసుకోవాల్సిన మెమరీ ఉంటుంది. ఎందుకంటే అన్ని చోట్ల ఈ కంప్యూటర్స్ కానీ సెల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్ ఇవి మనకి హెల్ప్ చెయ్యవు. సహజంగా మనకి కొంత మెమరీ ఉండాలి, ఉంటేనే అది మనకి హెల్ప్ అవుతుంది. సో అలాంటి దీనిలో ముఖ్యంగా మెలకువలు కనుక తెలుసుకుంటే మనం చాలా తేలికగా పరీక్షలు అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఆఫీస్లో రాణించడం అవ్వచ్చు, కొత్త ఉద్యోగంలో వీటికి చిన్న చిన్న మెలకువలు ఉన్నాయండి. అవేంటో ఇవాళ మనం మాట్లాడుకుందాం. అయితే ఇందులో ఫస్ట్ది ఏంటంటే, సెలెక్టివ్గా వినాలండి, సెలెక్టివ్గా అర్థం చేసుకోవాలి. సెలెక్టివ్ పర్సెప్షన్ ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడు. అవతల వాళ్ళు చెప్పే దాంట్లో మనకి నచ్చిన అంశం ఉందనుకోండి, ఉదాహరణకు మనం మన ఫేవరెట్ హీరో సినిమా చూస్తున్నాం అనుకోండి, చక్కగా గుర్తుంటుంది మనకు. అసలు చదువులో ఏ అంశమో గుర్తు లేకపోయినా సరే ఫేవరెట్ సినిమా హీరో మా హీరో సినిమా మాత్రం చక్కగా గుర్తుంటుంది. ఎందుకని అంటే అది మనకు నచ్చిన అంశం కాబట్టి. అట్లనే మనం చదివే సబ్జెక్ట్లో కానీ లేదా చేసే పనిలో కానీ మనకి ఏ విషయం అయితే బాగా మనసుకి హత్తుకొని నచ్చుతుందో అట్లాంటి అంశాన్ని వెతుక్కుని చేస్తే ఈజీగా అది గుర్తుపెట్టుకోవచ్చండి. రెండో విషయం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎక్కువగా మనం చదువుతున్న అంశాన్ని అర్థం చేసుకోండి. ఉత్తగా బట్టి వేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు మనం చూస్తుంటే. ఆ బట్టి వేయటం వల్ల ఏమవుతుంది అంటే, పద్యం అయితే వస్తుంది కానీ తత్వం మాత్రం వండబట్టదండి. కాబట్టి బట్టి వేయడం కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి అందులో ముఖ్యంగా ఈ తప్పు ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే, ఇంటర్మీడియట్ పిల్లల్లో ఎంసెట్ వాళ్ళకి బుక్లెట్స్ ఇస్తారు ఈ కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు. 100 క్వశ్చన్లు, 120 క్వశ్చన్లు, 130 క్వశ్చన్లు ఇస్తారు. ఒక గంటలో మీరు మెమరైజ్ చేసేయాలి. అది కెమిస్ట్రీ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు. వాడికి ఏమవుతుందంటే, విద్యార్థికి ఆ 130, 140 లేదా 150 క్వశ్చన్లే వాళ్ళకి గుర్తుంటాయండి. ఎందుకంటే వాడు అవే ఒకవేళ అదే ప్రశ్నని వేరే విధంగా ఇస్తే వాడు రాయలేడు ఎంసెట్లో కానీ లేకపోతే ఎనీ ఎంట్రన్స్ టెస్ట్లో. ఎన్నోళ్ళ అంటే వాడికి ఆ ప్యాటర్న్లో బట్టి పట్టేశాడు, వేరే మారిస్తే వాళ్ళకి గుర్తుండదు. ఎందుకంటే దాని విషయం ఏంటో నాకు అర్థం కాలేదు కదా, చదవమన్నారు చదువుతున్నారు, గుర్తుపెట్టుకోమన్నారు గుర్తుపెట్టుకుంటున్నాం, అంతవరకే. విషయం అర్థమైందనుకోండి, ఈజీగా అప్పుడు వాడు ఎన్ని మెలికలు తిప్పి అదే క్వశ్చన్ ఇచ్చినా కూడా ఎగ్జామినరు మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. అందువల్ల డ్రాగాన్గా అదే బట్టి పట్టడం అనేది చేస్తే కనుక జ్ఞాపక శక్తి అనేది పెరగడం అనేది తరగడం మొదలడు. ఇంకొకటి ఏంటంటే విజువలైజ్ చేసుకోండి. మనం ఏదైనా ఒక పాఠం వింటున్నాం లేదా ఒక పాట వింటున్నాం అనుకోండి, మనకు పాట వినగానే మనకి ఏమవుతుంది, ఆ పాట మనం ఎప్పుడైనా ఇంతకు ముందు టీవీలో కానీ సినిమాలో కానీ చూస్తే ఈజీగా మనం రీకాల్ చేసుకోగలుగుతాం. ఆ పాటలో పలానా హీరో ఉన్నాడు, పలానా హీరోయిన్, పలానా లొకేషన్స్, మనకి ఇష్టమైన పాట ఏదైనా ఇళయరాజా గారి పాట లేకపోతే బాలు గారు పాడిన పాట గుర్తొచ్చింది అనుకోండి, ఆ పాటలో ఇక్కడ ఇలా వెళ్ళారు కదా, ఇక్కడ ఇలా చేశారు కదా అనే ఒక చిన్న మెమరీ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. దాన్ని విజువలైజ్ చేసుకుంటాం కనుక అంత బాగా గుర్తుంది. సబ్జెక్ట్ని కూడా అంతే ఈజీగా విజువలైజ్ చేసుకుంటే చక్కగా గుర్తుంటుందండి. ఇంకా కొంచెం ఇదేంటంటే, మనం చదువుతున్నప్పుడు ఏదన్నా ఒక సినిమా గురించో ఒక పాటతోనో మనకు నచ్చిన ఒక కథతోనో దాన్ని కోరిలేట్ చేసుకోండి. అలా కోరిలేట్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఈజీగా గుర్తుంది, ఏ పలానా పాట విన్నప్పుడు నేను ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్ చదివాను, సో దానివల్ల నాకు ఇది గుర్తుంటుంది. ఆ పాట గుర్తొస్తే ఈ సబ్జెక్ట్ ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. అట్లా కోరిలేట్ చేసుకోగలిగితే ఈజీగా మనం మరుపు అనేదాన్ని జయించవచ్చండి.
మీరు వింటున్నారు ఆర్జే అశ్విని గారి యువతరంగం కార్యక్రమం సెప్టెంబర్ 7, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశం ఏగినా ఎందుకాలిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూనింగ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర్ శతకంలోని ఒక పద్యం. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలం బగున్, నెరిగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలం బగున్. వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటం, గురిసిన గాక ఎంబుధులంగురువగనేమి ఫలంబు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, ఎప్పుడు కూడా దాత అయిన వాడు ధనము లేని బీదలకు నేర్పుగా దానము చేసినచో మేలు కలిగి అది సఫలమగును, కీర్తి వచ్చును. కాని ధనవంతులకు ఎంత మేలు చేసినను అలక్ష్యమే గాని లాభము ఉండదు. మేఘము వాడిన చేల మీద అంటే పొలాల మీద వాన కురిపించిన ఉపయోగము కలదు, కానీ సముద్రములలో కురిసిన వానలతో లాభం ఉండదు కదా అని భావం. ధన్యవాదములు.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
యువతరం కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. అయితే మనం ఇందాక మెమరీ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటి అంటే, ఇంకా కొన్ని చిట్కాలకు వస్తే, గుర్తుంచుకోవాల్సిన డేటా ఏదైనా సరే మనం ఎంత పెద్ద ఎక్కువ పేజెస్ టుగెదర్ ఎస్ఏలు కానీ పెద్ద పెద్ద పాఠాలు కానీ గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు దాని చిన్న చిన్న కోడ్ వర్డ్స్, బాగా ఈజీగా గుర్తుంచుకునేలాంటి చిన్న చిన్న వర్డ్స్, చిన్న చిన్న పదాలలాగా మార్చేసుకొని ఒక సెంటెన్స్ ఫామ్ చేసేసుకోండి ఈజీగా. ఆ సెంటెన్స్ గుర్తొస్తూనే మనకు ఆ కోడ్ వర్డ్స్తోనే ఇది మొత్తం గుర్తొచ్చేస్తుంది. ఏదో గూఢచారి 116 లాగా కోడ్స్ లాగా కాకుండా తేలిగ్గా గుర్తుండే కోడ్ వర్డ్స్ ఉంటాయి. ఉదాహరణకి 9 ప్లానెట్స్ సోషల్లో చిన్నప్పుడు నాకు గుర్తుండేవి, మర్చిపోయేదాన్ని ఎక్కువ జరగదు సోషల్లో. సో మా టీచర్ ఒక టెక్నిక్ చెప్పారు, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ 9 ప్లానెట్స్. ఈచ్ లెటర్, ఫస్ట్ లెటర్ గుర్తుపెట్టుకోగానే ఈచ్ మైలో ఎం, వెరీలో వి, ఎడ్యుకేటెడ్లో ఈ, అట్లా మర్క్యూరీ, వీనస్, ఎర్త్, అట్లా మొత్తం అన్ని 9 ప్లానెట్స్ వచ్చేస్తాయి ఒక్క దెబ్బతో. సో ఇది చాలా తేలిగ్గా అనమాట. ఇలా చిన్న చిన్న విషయాలు, కెమిస్ట్రీలో కొన్ని ఫార్ములాస్ గుర్తుండవు చాలామందికి, కెమిస్ట్రీ చాలా కష్టంగా అనిపిస్తుంది. కోడ్ వర్డ్స్ చూసుకోండి, ఆ పర్టికులర్ మేబీ ఓజోన్, ఆక్సిజన్, ఆర్ ఫాస్ఫరస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ పదానికి దగ్గరగా ఉండే కొరిలేట్ చేసుకోగల ఈజీగా గుర్తొచ్చే పదాలు ఏమన్నా ఉంటాయి కదా, వాటిని జాగ్రత్తగా ఒక సెంటెన్స్లో నీట్గా ఫ్రేమ్ చేసేసుకుంటే చక్కగా గుర్తొచ్చేస్తుంది. ఇంకొకటి యాక్టివ్ లర్నింగ్, ఆడుతూ చదవండి. కొంతమందికి అది చాలా హ్యాబిట్ ఉంటుందండి, పాటలు వింటూ చదవటం, టీవీ చూస్తూ చదవటం, లేదా ఆడుతూ చదువుతారు, బాస్కెట్బాలో, ఫుట్బాలో ఏదైనా ఆడుతూ దే ట్రై రీకాలింగ్ ద లెసన్స్, బాగా గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకు అంటే ఆట మీదో పాట మీదో లేకపోతే ఆ టీవీ మీదో శ్రద్ధ కన్నా ఈ చదువు మీద ఎక్కువ పెట్టాలన్న పంతం ఎక్కువయ్యి ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అండి. పర్టికులర్గా నేను చాలా ఎక్కువగా వాడేదాన్ని చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు, ఎందుకంటే కంపల్సరీగా పక్కన నేను రేడియో వింటూనే చదువుకునేదాన్ని అండి. పాటను కోరిలేట్ చేసుకుంటూ చదువుకునేదాన్ని. తర్వాత ఎగ్జామ్లో ఫలానా సబ్జెక్ట్ అనగానే, ఫలానా టాపిక్ అనగానే ఈ పాటతో పాటు విన్నాం కదా అని చెప్పి తక్కువ గుర్తుకొచ్చుకెళ్దాను. అంటే అందరూ అట్లా చేయాలని నేను చెప్పను, కానీ కొంతమందికి ఆ టైప్ మల్టీటాస్కింగ్ చేస్తే ఈజీగా గుర్తుండటం ఉంటుంది. సో అట్లా ట్రై చేయొచ్చు. ఇంకొంతమంది బాగా బొమ్మలు వేయగలుగుతారండి. మీరు చదువుతున్న విషయాన్ని టూకీగా బొమ్మలు వేసేసుకోండి, చిన్న 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 బొమ్మలు వేసేసుకోండి. దానికి దగ్గరగా ఉండేలాగా చక్కగా చిన్న చిన్న బొమ్మలు వేసేసుకోండి. మన దర్శకుడు బాపు గారు, సినీ దర్శకుడు బాపు గారు, ఆయన సినిమా మొత్తాన్ని చిన్న 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 స్కెచెస్ వేసుకునేవారట. ఈచ్ సీన్, ఆయన ఏదైతే సీన్ అనుకుంటారో ఆ సీన్కు తగినట్టుగా ఒక స్కెచ్ వేసేసుకునేవారట. మనం మరీ అంత కళాత్మకంగా స్కెచ్లు వేసేయకపోయినా మామూలుగా బొమ్మలు వేసుకోండి. చిన్న 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 బొమ్మలు వేసుకుంటే ఆ బొమ్మలతో మనం ఏదైతే పని చేయాలనుకుంటామో అది కోరిలేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చెప్తుండే, గట్టిగా చదువుతూ రాయవే అనేది 3-4 సార్లు. నిజంగా ఆ టైంలో చాలా విసుగ్గా అనిపించేది, బా ఏంటి ఇలా చేయమంటోంది, చాదస్తాం, 4 సార్లు రాయాలంటే చేయనొప్పి పడుతుంది కదా. కానీ గట్టిగా చదువుతూ రాయటం వల్ల ఏమవుతుంది అంటే మన గొంతు మనకే వినిపించి బాగా గుర్తుంటుంది, బ్రహ్మాండంగా రీకాల్ చేసుకోవచ్చు. అది చాలా ప్రయోజనం అండి. అంత ఇంత కొంచెం మెమరీ డల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇది వాడితే చాలా ఈజీగా దాన్ని అధిగమించవచ్చు. తర్వాత చదివిన దాన్ని కానీ, లేకపోతే మనం చేస్తున్న పని కానీ, లేకపోతే మనం చూసింది కానీ ఎమోషనల్గా రిలేట్ చేసుకున్నాం అనుకోండి, మనలో ఉండే కోపం అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, జాలి అవ్వచ్చు, వాటితో రిలేట్ చేసుకోగలిగితే బ్రెయిన్ చాలా ఈజీగా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. టీవీ సిగ్నల్స్ యాంటీనా రిసీవ్ చేసుకున్నట్టు బ్రెయిన్ చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటుంది. ఇంకొక మెమరీ టెక్నిక్ ఏంటంటే, మనం చదివింది ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేబీ క్లాస్లో మీకన్నా ఆ సబ్జెక్ట్ బాగా రాని వాళ్ళు ఉంటారు, లేదు ఇంట్లో ఎవ్వరు లేరనుకోండి, కూర్చోబెట్టి మీ బామ్మగారో మీ అమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఈ టాపిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను అని చెప్పి కూర్చోబెట్టి చెప్పండి. వాళ్ళకి అర్థం అవ్వనియండి కాకపోనియండి అది వేరే విషయం, వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లా చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే మీరు చదివింది బాగా గుర్తుంది. ఇంకొకటి, మన యాటిట్యూడ్కి సంబంధించి కూడా జ్ఞాపక శక్తి ఉంటుందండి. ఉదాహరణకి నాకు అంకెల్ అంటే భయం అనుకోండి, నాకు లెక్కలు గుర్తుండవు, లెక్కల్లో ఏ ఫార్ములా గుర్తుండవు. రెండోది నాకు డేట్స్ అంటే భయం అనుకోండి, మహమ్మద్ గజనీ ఎప్పుడు దండయాత్ర చేశాడు, అశోకుడు ఎప్పుడు రాజ్యాన్ని స్థాపించాడు, ఇవేవి గుర్తుండవు నాకు, ఎందుకంటే నాకు తారీఖులు అంటే భయం కాబట్టి. ఆ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకొని, లేదు నాకు తారీఖులు అంటే భయం లేదు, నేను ఇది గుర్తుపెట్టుకుంటాను. చాలా కన్ఫ్యూజన్ ఎక్కడుంటుందంటే, ఇంకా దారుణం అంటే సిచ్యువేషన్, రీజనింగ్ పేపర్లో డైరెక్షన్స్ లెఫ్ట్ రైట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఈ డైరెక్షన్స్ నాకైతే చెడ్డ కన్ఫ్యూజన్ అండి. చదువుకున్న రోజుల్లో నార్త్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంటే అసలు ముందే నాకు కన్ఫ్యూజన్. నార్త్ నుంచి లెఫ్ట్ అంటే ఇంకా అయిపోయిందే పని. దానికి చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పేవారండి మా టీచర్స్, ఎట్లా నేర్చుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక యారో మార్క్స్ బొమ్మ గీయించేవారు నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్, అక్కడ నుంచి లెఫ్ట్ ఎలా వెళ్తావు లెక్కెట్టుకో, అట్లా ఈజీగా చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట. యాటిట్యూడ్కి రిలేట్ చేసుకుంటే చక్కగా గుర్తుంటుంది. అలా రిలేటెడ్ అంశాలని కనుక మనం కోరిలేట్ చేసుకోగలిగితే మెమరీ ఈజీగా డెవలప్ అయిపోతుందండి. నాకు గుర్తుండదు బాబోయ్ నాకు అవ్వదు అనే పరిస్థితే ఉండదండి. కనుక ఇలాంటి చిన్న చిన్న మెలకువలు తెలుసుకుని ఇంకా చక్కగా మనం మెమరీ ఇంప్రూవ్ చేసుకుందామండి.
మీరు వింటున్నారు ఆర్జే అశ్విని గారి యువతరంగం కార్యక్రమం సెప్టెంబర్ 7, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, దిస్ ఇస్ రజని. యు ఆర్ నౌ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల, 15 ఏండ్ల అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
యువతరంగం కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. అయితే ఇప్పుడు అంతా ఎంసెట్ హవా నడుస్తోంది. ఎంసెట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసాయి కదండి, ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ అంతా కూడా ఆంధ్ర తెలంగాణలో వెబ్ కౌన్సిలింగ్, ఇదివరకు లాగా సిస్టమ్ కాదు, ఇప్పుడంతా వెబ్ కౌన్సిలింగ్. ఐసెట్ అవ్వచ్చు ఎంసెట్ అవ్వచ్చు అంతా. ఇది పరీక్ష రాయడం కన్నా వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ చేయడమే చాలా చాలా కష్టమైపోతుందండి చాలామందికి, పాపం పిల్లలకి. ఏమవుతుందంటే వాళ్ళకి ఆ వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ తెలీదు, కంగారు హడావిడి, అమ్మో సీట్ రాదేమో అని వచ్చింది భయం టెన్షను, ఇవన్నీ కలిపి వాళ్ళకి పరీక్ష కన్నా కూడా కౌన్సిలింగ్ చాలా పెద్ద భూతంలా కనిపిస్తుంది. అయితే దానికి తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ కౌన్సిలింగ్ అనేది చాలా తేలికైపోతుంది. కౌన్సిలింగ్ ప్రకటనలు 2 వెబ్సైట్స్లో వస్తున్నాయి. అదేంటంటే https://apmset.nic.in, ఇది ఆంధ్రాకు సంబంధించి. తెలంగాణకు సంబంధించిన https://tsmset.nic.in, ఈ 2 వెబ్సైట్స్లో ఇచ్చారు. ఇంతేకాకుండా వీటికి వేరే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయండి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో కనుక జాగ్రత్తగా వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రకటన కోసం వెయిట్ చేసి ర్యాంక్ కార్డ్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ కౌంటర్లో కంప్యూటర్ ఆపరేటర్ నుంచి రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ని తీసుకొని మన మొబైల్ నెంబర్ని వాళ్ళు ఇచ్చిన బ్లాక్లో జాగ్రత్తగా ఫిల్ చేసి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఆ రిజిస్టర్లో హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ వివరాలు రాసి సంతకం చేసి రావాలి. దీంతో మన ఇనీషియల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఇది అయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తారండి. మన 10th క్లాస్ సర్టిఫికెట్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఒరిజినల్స్ వెరిఫై చేస్తారు. ఇంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్, ఏమైనా ఉంటే క్యాస్ట్ కులానికి సంబంధించిన సర్టిఫికెట్, తర్వాత మన హాల్ టికెట్, ఇన్కమ్ ప్రూఫ్, మన తల్లిదండ్రుల తాలూకు ఆదాయ పత్రం, ఇవన్నీ కూడా తనిఖీ చేసి మాన్యువల్ ఆప్షన్ ఫామ్ మనం అడిగి తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. కౌన్సిలింగ్ హాల్ నుంచి బయటకు వచ్చేసి కాలేజీల తాలూకా లిస్ట్, కళాశాలల జాబితా, ట్యూషన్ ఫీజు వివరాలని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడాలి. చూసిన తర్వాత మాన్యువల్ ఆప్షన్ ఫారం ఉంది, దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. అందులో మనం చేరదలుచుకున్న కాలేజు, చేయాలనుకున్న కోర్సు తాలూకా వివరాలని ప్రధాన క్రమంలో అమర్చాలండి. ప్రయారిటీ వైజ్గా మనం ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మాన్యువల్ ఆప్షన్ ఫార్మ్స్లో వాళ్ళు చేరాల్సిన కాలేజ్ కోడు, డిస్ట్రిక్ట్ కోడు, ఇంతేకాకుండా ఆప్షన్స్ తాలూకా సంఖ్యలు ఉంటాయి. అతను జాగ్రత్తగా నింపితే కళాశాల ప్రాధాన్యం, కోర్సు ప్రాధాన్యం ఈ రెండు కలిసిన మిశ్రమ పద్ధతిని పాటించవచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని నింపండి, ఎందుకంటే హడావిడిలో ఒకటికొకటి కనుక నింపేస్తే ఆ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది ఇది. ఇంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైతే మాన్యువల్గా ఫారం ఫిల్ చేసామో, సర్టిఫికెట్ల వెరిఫికేషను, మాన్యువల్ ఆప్షన్ ఫామ్ అంతా అయిన తర్వాత దీన్ని వెబ్లో అప్లోడ్ చేయాలి. ఇంటర్నెట్లో, ఇంటర్నెట్ క్యాఫేలో చేయొచ్చు, లేదా హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు జాగ్రత్తగా మిమ్మల్ని గైడ్ చేసి కేర్ఫుల్గా మీరు ఎలా ఫిల్ చేయాలనేది నేర్పిస్తారు. ఇంటర్నెట్ ద్వారా యూఆర్ఎల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పాస్వర్డ్ తయారు చేసుకోవాలి. దాని తర్వాత ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, అందులో జాగ్రత్తగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాగిన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పాస్వర్డ్ని కూడా చాలా జాగ్రత్తగా, మన ఏటీఎం పిన్ ఎలా అయితే జనరేట్ చేస్తామో అట్లా సీక్రెట్ పాస్వర్డ్ ఈచ్ క్యాండిడేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆ పాస్వర్డ్ని ఒక దగ్గర గుర్తుంచుకునేలాగా రాసుకోవటమో లేకపోతే మొబైల్లో ఫీడ్ చేసి పెట్టుకోవటమో లాంటివి చేయండి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ పాస్వర్డ్ మర్చిపోతే ఆప్షన్ ఉంటుంది ఫర్గట్ పాస్వర్డ్ అని జనరేట్ చేసుకోవటానికి, కానీ ఇది ఎవరైనా మిస్యూటిలైజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పాస్వర్డ్ చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్, మాన్యువల్ ఆప్షన్స్ ఫామ్లో మనం ముందుగా ఆప్షన్స్ ఫిల్ చేసి పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా టైమ్లీగా లాగిన్ చేసి ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో కంగారు పడకూడదండి. ఒకటికొకటి అయిందంటే మాత్రం ఏదో ఒక కాలేజీలో మనకి అస్సలు నచ్చని గ్రూప్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకుని చేసుకోండి. దాని తర్వాత వన్ టైం పాస్వర్డ్ జనరేట్ చేస్తారు జస్ట్ ఫర్ సెక్యూరిటీ పర్పస్, దాన్ని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇదన్నీ అయిన తర్వాత లాగౌట్ చేసేస్తారు. కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఇచ్చిన ఆప్షన్స్ క్రమంలో తనకి మెరుగైన సీట్ ఏదైతే వస్తుందో దానిలో ఆ వివరాలన్నీ కూడా మీకు మళ్ళీ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని దానికి తగినట్టుగా ఫీజు, అది ఏ కాలేజు ఏంటి అనేది చూసుకొని పే చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్తో సహా ఆంధ్ర బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్లో కానీ ఇది రసీదు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా ఆ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డరు, ఫీజు రిసీటు తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో కనుక ఇస్తే, రిపోర్ట్ చేస్తే, ఇన్ కేస్ మనకు ఆ కౌన్సిలింగ్లో రాకపోతే, అలాట్ అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో పిలుస్తారు, లేదు అంటే పలానా కాలేజ్ అని చెప్పేసి అని అలాట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ క్రమం అంతా జరిగే లోపు ఎక్కడైనా సరే మీరు మీ ఆప్షన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, సీట్ రద్దు చేసుకోవచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఒక దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు, ఈ డేట్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ ఉండదు అని. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంతేకాకుండా మీరు తీసుకెళ్లే సర్టిఫికెట్స్ అన్నీ కూడా 2 సెట్లు అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ పెట్టుకోండి కంపల్సరీగా. ఒరిజినల్ సర్టిఫికెట్స్ కానీ డబ్బు కానీ ఎటువంటి మిడిల్ మెన్ కానీ బ్రోకర్స్ చేతికి కానీ దయచేసి ఇవ్వకండి. మీ పాస్వర్డ్ ఏంటో ఎవ్వరికీ చెప్పకూడదు. సహాయ కేంద్రంలో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ స్నేహితులతో కానీ ఎవరితో అది చెప్పకండి, అది మీకే అట్టబెట్టుకోవాలి. సీట్ల కేటాయింపు మెరిట్ మీద ప్రతిభ ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఫలానా కళాశాలలో గ్యారంటీగా సీట్ ఇప్పిస్తానంటూ చెప్పే జనాల జోలికి దయచేసి నమ్మకండి. అలాంటి వాళ్ళ వల్ల డబ్బులు పోతాయి, మన ఎక్స్పెక్టేషన్స్ వల్ల అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా మీకు సమస్య సందేహం వస్తే ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, లేదు అంటే యూ కెన్ గో అండ్ ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చు. అందువల్ల ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే ఇలాంటి టోపీరాయిలు చాలా ఎక్కువైపోయారు. అందువల్ల తగిన జాగ్రత్త తీసుకో.
మీరు వింటున్నారు అర్జే అశ్విని గారి యువతరంగం కార్యక్రమం సెప్టెంబర్ 7, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. నేను సంస్కృతి సౌరభము అన్న కార్యక్రమమును నిర్వహిస్తూ ఉన్న విషయము మీకు తెలిసిందే. ఇందులో హర్షధర్మమును గురించి, మన ఋషులను గురించి, మన దేశం యొక్క గొప్పదనమును గురించి, దేశముపై యువతకు కలగవలసిన బాధ్యతను గురించి తెలుపుతూ వస్తూ ఉన్నాను. మీరు ఆదరిస్తూ ఉన్నారు. మీరు ఇదే విధముగా ఆదరించితే ఈ దేశము యొక్క ఔన్నత్యమును ప్రపంచమున నిరుపమాన స్థితికి తీసుకురాగలుగుతారు. తప్పక ఆదరించుతారు కదూ. శుభం భూయాత్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. ఆశా సంహరణంబు నోర్మియు మదత్యాగంబు దుర్దోష వాంఛా శూన్యత్వము సత్యమున్ బుధమతాచారంబు సత్సేవయున్ వైషద్యంబును శత్రులాలనము మాన్య ప్రీతియుం రశ్రే శ్రీశాలిత్వము దీనులం కృపయున్ శిష్టాలికిన్ ధర్మముల్. ఈ సుభాషిత రత్నం యొక్క భావం ఆశను నాశనం చేయుట, ఓర్పు సహనం కలిగియుండుట, మదము అహంకారం లేకుండుట, చెడ్డగా మాట్లాడకుండుట, వాచాలత్వమును విడనాడుట అంటే మితంగా మాట్లాడుట, సత్యమునే పలుకుట, పండితాచారములను సల్పుట, సత్పురుషులను సేవించుట, శత్రువులను కూడా మిత్రుడుగా భావించి స్నేహభావమునే కలిగి ఉండుట, గౌరవాదరములను ప్రదర్శించుట, దీనులయందు దయాగుణమును కలిగి ఉండుట శిష్టుల యొక్క ధర్మములు. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మనం కెరియర్ ఓరియంటెడ్గా ఇలా గురించి మాట్లాడుకుంటున్నాం, ఎంసెట్ గురించి మాట్లాడుకున్నాం. దానిలో ఇంకొక స్టెప్ ఫర్దర్, ఇప్పుడు ఉద్యోగాల వేటలో చాలామంది పిల్లలు ఉన్నారు. కోర్సెస్ అయిపోయి క్యాంపస్ రిక్రూట్మెంట్ అయిపోతే ఓకే, ఒకవేళ అవ్వకుండా క్యాంపస్ రిక్రూట్మెంట్లో కొన్ని కొన్ని క్యాంపస్లు ఫేవరబుల్గా ఉండట్లేదు, బయటకు వచ్చి ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇవాళ మన యువత రంగం కార్యక్రమంలో చిన్న చిన్న మెలకువలు చెప్పుకుందామండి. ఎందుకంటే ఫస్ట్ ఏమిటి అంటే, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే మనం ఒక బయోడేటా ఫారం, దాన్ని మనం స్టైలిష్గా రెజ్యూమే అని, సీవీ అని చాలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం కదా, దానికి కావలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అనేది మనం ఇవాళ మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఒక రెజ్యూమే తయారు చేయటం అనేది లోనే అసలు మన సత్తా ఏంటి అనేది కనిపిస్తుందండి. తర్వాత మనం ఇంటర్వ్యూలో ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది వేరే విషయం, కానీ అసలు ఆ రెజ్యూమేలోనే, ప్రిపరేషన్లోనే మన పరిస్థితి ఏంటనేది తెలిసిపోతుంది. చాలా పెద్ద కన్ఫ్యూషన్స్ ఏంటి అంటే, జనాలు చేరుకొచ్చినవి రాసేస్తూ ఉంటారండి. చాలా పెద్ద పెద్ద పదాలు వాడేసి వాళ్ళని వాళ్ళు చాలా హైఫైగా లేదా ఇంటర్నెట్లోంచో లేకపోతే వాళ్ళ సీనియర్సో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచో రెజ్యూమే మోడల్స్ కాపీ కొట్టేసి రాసేస్తూ ఉంటారండి. దీనివల్ల ఇంటర్వ్యూలో ఇరుక్కుపోతామండి. ఎందుకంటే మనం పక్కోండి చూసి కాపీ కొడతాం, రెజ్యూమే ప్రిపేర్ చేసేసుకుంటాం, బాగానే ఉంది. కానీ మనం రాసిన రెజ్యూమేలో ఏముందో కంటెంట్ దాని ప్రకారమే ఇంటర్వ్యూ అనేది సాగుతుందండి. రెజ్యూమే అంటే ఏం లేదండి, అది మన తలుక ఇండెక్స్ లాంటిది అనమాట. మనల్ని ప్రజెంట్ చేసే ఒక ఫారం. మనం ఏమిటి అనేది టూకీగా మనం రాసుకోవాల్సిన వ్యవహారం అండి. దానికి వేరే వాళ్ళ రెజ్యూమే చూసి మనం కాపీ కొట్టామనుకోండి, అందులో చాలా మంచి మంచి సొఫిస్టికేటెడ్ పదాలు ఉన్నాయి, చక్కగా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి, బాగుంది, చూడగానే అసలు ఇంటర్వ్యూవర్ ఇలా ఫ్లాట్ అయిపోయి మనల్ని ఇంటర్వ్యూ పిలిచేస్తారు, షార్ట్ లిస్ట్ చేసేస్తారు అనుకుని దాన్ని కాపీ కొట్టామా, మనం వెళ్ళి పప్పులో కాలేసినట్టేనండి. ఎందుకంటే మనకి తెలియని పదాలు మనం సీరియస్గా వాడేస్తాం. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూవర్ ఈ పదం ఎందుకు వాడారన్న విషయం మీద ఎక్కడైనా మెలిక పెట్టి ఒక క్వశ్చన్ కానీ వేస్తే ఆన్సర్ చెప్పలేకపోయామా అంతేనండి, ఆ ఉద్యోగం ఇంకా మనకు రానట్టే వదిలేసుకోవచ్చు దానికి. అయితే ఇట్లాంటి తప్పులు జరగకుండా రెజ్యూమేకి చిన్న చిన్న టెక్నిక్స్ కొంచెం జాగ్రత్తగా మెలకువలు కనుక వహిస్తే చాలా తేలికైపోతుంది. అందులో ఏంటంటే ఫస్ట్ది రెజ్యూమే స్టార్టింగ్లోనే మన తాలూక ఆబ్జెక్టివ్, మనం దేని గురించి అయితే సంబంధించి, అంటే ఉదాహరణకి మనం ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండో లేకపోతే ఒక సైన్స్ బ్యాక్గ్రౌండో ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అనుకోండి, మనం ఏంటి అనేది వాడికి ఫస్ట్ సెంటెన్స్లో అర్థం కావాలి. ఉదాహరణకి ఒక మనం బీకామ్ గ్రాడ్యుయేట్ అనుకోండి, అ కామర్స్ గ్రాడ్యుయేట్ హూ ఇస్ సో అండ్ సో ఎలిజిబుల్ ఆఫ్ అని చెప్పి మొదలు పెట్టాలి. అంటే ఫస్ట్ సెంటెన్స్లోనే వాడికి అర్థమైపోవాలి వీడు ఒక కామర్స్ గ్రాడ్యుయేట్, వీడు ఒక ఆర్ట్స్ గ్రాడ్యుయేట్, లేకపోతే వీడు ఒక సైన్స్ గ్రాడ్యుయేట్. ఫస్ట్ సెంటెన్స్లో నువ్వు ఎవరు, నీ క్వాలిఫికేషన్ ఏంటి అన్నది అక్కడ అర్థమైపోవాలి. సెకండ్ సెంటెన్స్లో నీ క్యాపబిలిటీ ఏంటి, అసలు నువ్వు ఏం చేయగలవు, నీకు ఆ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలి, నీకే ఎందుకు ఇవ్వాలి, నీతో పాటు ఏమంది అప్లై చేసి ఉంటారు, నీకే ఎందుకు ఇవ్వాలి ఆ ఉద్యోగం అనేది, ఆ క్యాపబిలిటీ కనుక నువ్వు చెప్పగలిగితే, అది స్పెసిఫై చేయగలిగితే దాన్ని ఆబ్జెక్టివ్ అంటారండి. ఏదైనా ఒక రెజ్యూమేలో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటారు. అంటే చదవంగానే అసలు ఆ రెజ్యూమే ఎవరికి సంబంధించింది, ఎలాంటి క్యాండిడేట్కి సంబంధించింది, వాళ్ళ తాలూకా లక్ష్యం ఏంటి కెరియర్లో అనేది కొంచెం జాగ్రత్తగా మనల్ని మనం డిఫైన్ చేసుకోగలిగితే, మనమే వాళ్ళకి ఎందుకు కావాలి అని ఆ ఫస్ట్ 3 సెంటెన్సెస్ వాడు చదవంగానే వాడికి అర్థమైపోవాలి వీడు మనకు కావాలి వద్దు అని తెలుసుకోగలగాలి. అంత సింపుల్గా నట్షల్లో ఇవ్వగలగాలండి. ఇస్తేనే మనల్ని మనం సరిగ్గా మార్కెట్ చేసుకునేందుకు ఫస్ట్ స్టెప్ అది. అది కనుక ఫెయిల్ అయితే రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వదు. ఒకవేళ మనం చాలా హైఫైగా కాపీ చేసి చేసిన షార్ట్ లిస్ట్ అయినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంటర్వ్యూలో తలమొహం వేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి.
మీరు వింటున్నారు ఆర్జే అశ్విని గారి యువతరంగం కార్యక్రమం సెప్టెంబర్ 7, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram. Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Kalaku nijamaina bahumanam, abhimanula protsaham. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మనం ఇందాక రెజ్యూమే గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం మళ్ళా టాపిక్ లోకి వచ్చేస్తూ, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆర్గనైజ్డ్ గా ఫస్ట్ చూడంగానే రెజ్యూమేలో ఆబ్జెక్టివ్లోనే మన పరిస్థితి ఏంటనే ఎదుటి చూసే వాళ్ళకి అర్థమైపోవాలి. ఓకే, ఫైన్. తర్వాత పరిస్థితి ఏంటి అంటే, కొంతమంది చాలా కలర్ఫుల్గా నక్షత్రాలు పెట్టేసి, గీతలు వేసేసి, పెద్ద పెద్ద ఫాంట్లలో రాసేసి, బోల్డ్గా ఇటాలిక్గా వర్డ్స్ యూజ్ చేసేసి ఇట్లాంటివన్నీ చేస్తుంటారండి. అయితే అట్లా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, మన రెజ్యూమే చూడటానికి అందంగా మన దేవుడు ఎరుగు, కానీ భయం వేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళకి భయానకంగా ఉంటుంది అనమాట మన రెజ్యూమే, అట్రాక్టివ్గా ఉండదు. అందువల్ల మనకి నచ్చిన గ్రాఫిక్స్, డిజైన్స్ అలాంటివన్నీ యాడ్ చేయకుండా చూడటానికి సింపుల్గా సాదా సీదాగా ఉండేలాగా రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. నార్మల్గా యూజ్ చేసే క్యాలిబ్రీ కానీ, టైమ్స్ న్యూ రోమన్ కానీ, వాటిలో 10 కానీ 12 కానీ ఫాంట్ యూజ్ చేసి జాగ్రత్తగా అక్షరాలు కంటికి కనువిందుగా కనిపించేలాగా రాయాలి. మరి పెద్ద పెద్ద అక్షరాలు కాదు, అలా అని చిన్నతలకాయలాగా కాకుండా మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా వాటిని ఎక్కడెక్కడ మనకు అవసరము, మన గురించి ఎక్కడెక్కడ మనం చక్కగా చెప్పదలుచుకున్నామో, ప్రెసైజ్ వర్డ్స్ యూజ్ చేసామో, ఆ వర్డ్స్ని బోల్డ్లో హైలైట్ చేసి పెట్టుకొని జాగ్రత్తగా కనిపించేలాగా బోల్డ్ లెటర్స్ ఒక సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టుకొని వాటిని నీట్గా అండర్లైన్ చేసి, లేదా ఏదైనా రెండు సెక్షన్స్ కనుక సెపరేట్ చేయదలుచుకుంటే, మేబీ మీ 10th క్లాసు, ఇంటర్మీడియట్ అట్లా సెపరేట్ చేయదలుచుకుంటే ఒక టేబుల్ లాగా ఇచ్చేయండి, ఒక టాబ్యులర్ ఫామ్లో ఇచ్చేసేయండి. 10th స్టాండర్డ్ ఫలానా సంవత్సరం పాస్ అయ్యాం, ఇన్ని మార్కులు వచ్చినాయి ఫలానా యూనివర్సిటీ, ఇంటర్మీడియట్ ఫలానా సంవత్సరం ఇంత మార్కులు వచ్చాయి ఇలా యూనివర్సిటీ, సింపుల్గా ప్రెసైజ్గా చూడగానే ఆ టేబుల్లో మొత్తం డేటా తెలిసిపోతుంది. పేజీలు కొద్ది మహాభారతం చాటభారతాలు రాస్తే కనుక చాలా కష్టమైపోతుందండి. అట్రాక్టివ్గా ఉండాలి రెజ్యూమే అనేది, షార్ట్గా ఉండాలి, చిన్నగా ఉండాలి. ఒక పేజు మహా అయితే 2 పేజీలు, అంతకుమించి ఉండకూడదండి. ఎందుకంటే ఇంటర్వ్యూవర్కి అంత రిటెన్షన్ కెపాసిటీ ఉండదు. అంతసేపు ఓపిగ్గా మీ రెజ్యూమేని జాగ్రత్తగా చదవడానికి, అది రామాయణం కాదు మహాభారతం కాదు కాబట్టి అంత సహనంగా ఓపిగ్గా ఇంటర్వ్యూవర్ చూడండి. షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఏంటంటే టూకీగా చూస్తారు, మనకు కావాల్సిన క్వాలిఫికేషను, మనకు కావాల్సిన ఎక్స్పీరియన్స్, మనకి కావాల్సినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఈ మాత్రం మీ రెజ్యూమేలో ఉంటే చాలు. మిగతాది మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు ప్రజెంట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోగలగా. కానీ మరీ రెజ్యూమేలో ఇంకా మనకు వచ్చేసిన 10th క్లాస్ నుంచి ఏదో డిబేట్లో, ఎలక్యూషన్లో, అట్లా ఇట్లా వచ్చిన ప్రైజుల తాలూకా వివరాలు, ఫలానా సందులో నేను ఈ పోటీలో పాల్గొన్నాను కాబట్టి అక్కడ ప్రైజ్ వచ్చింది, ఇట్లాంటివన్నీ దయచేసి రాయకండి. చాలామందికి అది హ్యాబిట్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో నెట్లో చూస్తారు అచీవ్మెంట్స్ కాలం చూడంగానే, అచీవ్మెంట్స్ అనగానే మనకి గుర్తు వస్తే రాసేస్తాం. దయచేసి ఆ పొరపాటు మాత్రం చేయకుండా ఎంటర్, ఎందుకంటే ఇంటర్వ్యూర్కి అంత ఓపిక ఉండదండి. వాళ్ళు పాపం రోజుకి ఇంచుమించు ఒక 50-60 మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు, షార్ట్ లిస్ట్ చేస్తుంటారు. సో అంత రిటెన్షన్ కెపాసిటీ, మనం వాళ్ళ పొజిషన్లో ఉండి ఒకసారి ఆలోచించుకుంటే మనకంత రిటెన్షన్ కెపాసిటీ ఉండదు కదా. సో అట్లనే వాళ్ళకు కూడా చూడడానికి అంత సహనం ఉండదండి. క్యాచీగా మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోగలిగేలాంటి పదాలు వేయండి. అందులో చూడంగానే ఎస్, ఈ క్యాండిడేట్ మనకు అవసరం, వీళ్ళని ఇంటర్వ్యూ పిలుద్దాం అనిపించేలాంటివి. తర్వాత ఇంకొక కామన్ కన్ఫ్యూషన్ ఏంటి అంటే, సివి అని పెట్టాలా రెజ్యూమే అని పెట్టాలా? ఫ్రెషర్స్ అయితే రెజ్యూమే అనే పెట్టాలండి, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. వాళ్ళ గురించి టూకీగా వాళ్ళ కెరియర్ ఆబ్జెక్టివ్ ఫస్ట్ రాసుకొని, క్వాలిఫికేషన్స్ తర్వాత రాసి, లాస్ట్లో వాళ్ళు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నారో దానికి తగినట్టుగా కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఎక్సెట్రా ఇట్లాంటివి ఇస్తారు. సివి అనేది యూజువల్గా కొంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లకి, మేబీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా, ఎందుకంటే సివి అనేది ఒక లాటిన్ వర్డ్ కరికులం విటే అనేది, వాళ్ళ ఆ పదానికి లాటిన్లో అర్థం ఏంటి అంటే జీవితం తాలూకా పయనం అండి. సో ఫ్రెషర్స్కి మరీ అంత కెరియర్లో పయనించే లెవెల్లో ఏమి ఉండదు కాబట్టి సివి అనే పదం యూజువల్గా ఫ్రెషర్స్కి అప్లికబుల్ అవ్వదు. అయితే ఇది రకరకాల కంట్రీస్లో రకరకాల కాంటెక్స్ట్లో వాడతారు. ఇండియాలో మాత్రం సివి అనేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి, రెజ్యూమ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక పేజ్లో ఫ్రెషర్స్ వాడుకుంటారు. సివి అనేది బహుశా 2-3 పేజీలు మ్యాక్సిమం అంటే 3 పేజీలు, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రిటెన్షన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఓపిక్గా సహనంగా పైనుంచి కింద వరకు చదివి వీళ్ళ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకునేంత సహనం ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్యాచీ వర్డ్స్ వేసుకుని వీలైనంత తక్కువ పేజెస్లో 1-2 మ్యాక్సిమం అంటే 2 పేజీలు అంతకన్నా వెళ్ళకూడదండి. సో ఇలాంటి చిన్న చిన్న మెలకువలు గుర్తుపెట్టుకుని రెజ్యూమే కనుక ప్రిపేర్ చేసి మీరు అప్లై చేస్తే జాబ్స్కి ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతాం. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూలో మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలనేది మనం గత వారం మాట్లాడుకుందాం. అక్కడ కూడా మనల్ని మనం మార్కెట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటి అనేది మనకి తెలుసు, కానీ అవతల వాళ్ళకి తెలియాలి అంటే దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో ఇది చేస్తే ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు ఈజీగా మనల్ని వెతుక్కుంటూ వస్తాయండి.
మీరు వింటున్నారు ఆర్జే అశ్విని గారి యువతరంగం కార్యక్రమం సెప్టెంబర్ 7, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గుడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టీ 4:30 to 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేన మరి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అయితే ఇందాక మనం రెజ్యూమే, కెరియర్, కెరియర్ ఆప్షన్స్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాస్ట్ 2-3 ఎపిసోడ్స్లో మనం కెమిస్ట్రీ లేకపోతే సైన్స్ ఇట్లాంటివే కాకుండా క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా ఇప్పుడు కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి అని మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే అలాంటి వాటిల్లో బాగా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నది ఇంటీరియర్ డిజైనింగ్ అండి. బాగా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉంది, చక్కగా కెరియర్ పీక్స్లో ఉంటుంది ఇంటీరియర్ డిజైనింగ్ అనేది. అయితే ఇదేంటి అంటే బేసికల్గా ఏదైనా మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఇదివరకు మామూలుగా ఇంట్లో జస్ట్ ఏదో పెయింటింగ్ అయిపోయిందా, ఫ్లోరింగ్ అయిపోయిందా, అక్కడితో సరి. ఏదో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ఇళ్ళకి ఓపుకున్నంత మటుకు ఏవో డిజైన్లు వేసుకుని వాళ్ళ స్టిక్కర్లు అంటించుకున్నా, ఇంట్లో షోకేస్లో బొమ్మలు పెట్టుకున్నా, మొత్తానికి ఏదో అందంగా తయారు చేసుకునేవారండి ఇల్లు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని కూడా ఒక ఆర్ట్ కింద మనం క్రియేటివిటీ, ఇప్పుడు ఇళ్ళలో ఇదివరకు ముగ్గులు వేసేవారు, మెహందీ డిజైన్లు పెట్టుకునేవారు, చేతికి గోరంటాకు డిజైన్లు పెట్టేవారు, రకరకాలుగా కుట్లు అలికలు అల్లేవారు. ఇలాంటివి కాకుండా ఇంటీరియర్ డిజైనింగ్, ఇల్లంతా ఆర్టిస్టిక్గా తయారు చేయటం, మన టేస్ట్కి తగినట్టుగా మనం ఆర్డర్ ఇస్తే ఆ ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిని వచ్చి చక్కగా పొందిగ్గా దాన్ని అలంకరిస్తారు, రకరకాల ల్యాండ్స్కేప్స్ వేస్తారు, లోపల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో డిజైన్స్ తయారు చేస్తారు, మౌల్డ్స్ వేస్తారు, అంతేకాకుండా వాల్ పెయింటింగ్స్ చేస్తారు, వాల్ పేపర్స్ వేస్తున్నారు ఇప్పుడు ఇంకా కొత్తగా. వాల్ పేపర్స్ అంటే మనకు కావాల్సినప్పుడు మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు, మార్పించుకోవచ్చు. వాల్ పెయింటింగ్ అయితే మళ్ళీ పూర్తిగా ఇల్లు మొత్తం పెయింటింగ్ చేయించాలి, కానీ వాల్ పేపర్స్ ఇప్పుడు ఈజీ టెక్నిక్ అనమాట, అతికించేయటం పీకేయటం ఇట్లా. సో అయితే ఈ ఇంటీరియర్ డిజైనింగ్లో కెరియర్ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదండి. కంపల్సరీగా ఇందులో నెగ్గుకు రావాలి అంటే ఒకటి క్రియేటివిటీ ఉండాలి, రెండోది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మూడోది ఎఫిషియెంట్గా మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉండాలి. అవతల వాళ్ళని జాగ్రత్తగా కస్టమర్తో మాట్లాడి వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా మనం ప్రోడక్ట్ డిజైన్ చేసి చూపించగలగాలి. నాలుగోది అతి ముఖ్యమైనది ఏంటంటే టైమ్లీ డెలివరీ ఇవ్వాలి. వాడికి మనం ఒక కమిట్మెంట్ ఇచ్చాము అంటే ఆ కమిట్మెంట్కి తగినట్టుగా మనం డెలివరీ ఇవ్వగలగాలి. సో దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కస్టమర్ బడ్జెట్ని, కస్టమర్ టేస్ట్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సరిపడ మోడల్స్ ఇవ్వాలి. ఇవాళ రేపు ఓన్లీ ఇల్లు అనే కాదండి, ఫ్లాట్స్ ఇల్లులనే కాదు, ఆఫీసెస్, అంతేకాకుండా టెంపరీ ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి, మ్యూజియమ్స్, గ్యాలరీస్, తర్వాత కమర్షియల్ కాంప్లెక్సెస్, మన ఈ మల్టీప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద పెద్దవి, ఫారము ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, ఓరియన్ మాల్ ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఈ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇలాంటివి ఉన్నాయి కదా అవి. తర్వాత ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, హోటల్స్, ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క థీమ్ ఉంటుందండి. ఇవాళ కొన్ని రెస్టారెంట్స్ అయితే రోజుకి ఒక థీము, వారానికి ఒక థీమ్లో వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసినవి కాదండి, ఇంటీరియర్ డిజైనర్స్కి ఇస్తారు. మాకు ఫలానా థీమ్తో కావాలి అంటే ఆ థీమ్ ప్రకారం వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో అంత ఈజీ అయిన వ్యవహారం కాదు. ఎట్లా పడితే అట్లా మనం ఇమాజిన్ చేసేసి ఏదో బొమ్మలు ఇస్తాం, పిచ్చి గీతలు తీసేద్దాం అన్నట్టు కాకుండా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఏమాత్రం అందులో కొంచెం బెడిచి కొట్టిందా చాలా రాంగ్ మీనింగ్ కన్వే అవుతుందండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కస్టమర్ టేస్ట్కి తగినట్టుగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్లో కూడా ఇవి ఎక్కువగా వాడుతున్నారు ఇంటీరియర్ డిజైనింగ్ స్కిల్స్. అయితే వీటిలో కెరియర్ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, అసిస్టెంట్ ఇంటీరియర్ డిజైనర్ జాబ్కి అయితే ఇంచుమించుగా నెలకి 30,000 నుంచి 40,000 రూపాయలు జీతం వస్తుందండి. సీనియర్స్కి అయితే దగ్గర దగ్గరగా సంవత్సరానికి వార్షిక ఆదాయం 8 లక్షల దాకా వస్తుంది. ఇంకా 8 లక్షల నుంచి ఆ పైచులకే దరిదాపుగా 25 లక్షల దాకా. బిగినర్స్కి ఇది చాలా కష్టం అండి, ఎందుకంటే చాలా సహనం ఉండాలి, శ్రమకు తగిన ఫలితం, శ్రమకు తగిన గుర్తింపు అంత ఈజీగా రాదు ఒక ఇంటీరియర్ డిజైనర్కి. ఒక్కసారి 2 సార్లు మంచి పేరు కనుక వచ్చిందంటే మాత్రం మార్కెట్లో క్లిక్ అయిపోతే డెఫినెట్గా మనం ఆ తర్వాత ఇంకా సక్సెస్లోనే ఉంటాం. క్రియేటివ్ జాబ్ కాబట్టి ఒకటి ఏంటంటే బోర్డం ఉండదు, కానీ ఈజీ ఎర్నింగ్స్ అయితే ఉండవండి. వెంటనే కొంచెం టైం టేకింగ్, ఒక్కసారి సెటిల్ అయితే మాత్రం, బ్రాండ్ నేమ్ ఒకసారి వస్తే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. ఈ కోర్సెస్ 2-3 ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయి, NIFT ఢిల్లీ వాళ్ళు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్. సో ఇట్లా రకరకాల కోర్సెస్ గురించి, రకరకాల కెరియర్ ఆప్షన్స్ గురించి, యువతకి యూజ్ అయ్యే ఇంకొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకునే ముందు యువతరంగం కార్యక్రమంలో 24 గంటల షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. మరి
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే అశ్విని గారి యువతరంగం కార్యక్రమం, సెప్టెంబర్ 7, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.